गुरुर्देवो महेश्वर गुर साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ఈ మేధాయజ్ఞము మనం చేసుకుంటున్నటువంటి యజ్ఞం పేరు. సాధారణంగా యజ్ఞము అంటే మనకేం గుర్తొస్తుంది అంటే హవనకుండము, సమిధలు, నెయ్యి, దాంట్లో వేసేటటువంటి హవన సామగ్రి, మంత్రాలు, స్వాహ అనేటటువంటి పదము మనకి గుర్తొస్తూ ఉంటుంది. కానీ భగవద్గీతలో అనేక రకాలైనటువంటి యజ్ఞాలు చెప్పాడు. ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ, జ్ఞాన యజ్ఞ, తథాపరే రకరకాలైనటువంటి యజ్ఞాలు. ఈ రకరకాలైనటువంటి యజ్ఞాలలో కొన్ని యజ్ఞాలు, మొహం మీద పడకుండా చూడమ్మా, మొహం కనిపించాలి. కొన్ని రకాలైనటువంటి యజ్ఞాలలో అసలు అది యజ్ఞం అని కూడా మనం అనుకోం. కానీ అది చిన్న చిన్న యజ్ఞాలు, మనకి తెలియక చేసేటటువంటి ఆ యజ్ఞాలు రాజసీయ యజ్ఞాల కంటే కూడా చాలా గొప్పగా పనిచేస్తాయి అని స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పాడు. మహాభారతంలో రాసి ఉంది. రాజసీయ యజ్ఞం మీకు తెలుసు కదా, శ్రీకృష్ణుడి యొక్క ఆధ్వర్యంలో అగ్రపూజ శ్రీకృష్ణుడు తీసుకుంటాడు. అందులో శిశుపాలుణ్ణి వధ చేసి దానికి వ్యాసుడి యొక్క శిష్యులు వీళ్ళందరూ కూడా ఆధ్వర్యులుగా, హోతలుగా, ఋత్విక్కులుగా, పురోహితులుగా వచ్చారు. మామూలు వ్యక్తులు రాలేదు. ఇంక వ్యాసుడు కంటే గొప్ప వేద పండితుడు ఎక్కడ దొరుకుతాడు మీకు? వేదాలన్నింటినీ కూడా క్రోడీకరించినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి. అతని ఆధ్వర్యంలో రాజసూయ యజ్ఞం జరిగింది. ఆ రాజసూయ యజ్ఞంలో అన్నదానం ఎలా చేశారట అంటే, లక్ష మంది క్షత్రియులైనటువంటి బ్రహ్మవిదులైనటువంటి వ్యక్తులు భోజనం చేసి లేస్తే శంఖం ఒకసారి ఉదేటిట, అంటే శంఖం వినిపించింది ధ్వని అంటే లక్ష మంది భోజనం చేశారు అని అర్థం. అదే ఆ యజ్ఞం జరుగుతున్నాళ్ళు ఒక్క సెకండ్ కూడా ఆగలేదుట. అంటే ఒక పండాల తర్వాత ఒక పండాలు, ఎన్ని పండాలలో అలా ప్రతి పండాల్లోనూ తింటున్నారు లేస్తున్నారు, తింటున్నారు లేస్తున్నారు, ఒక్కొక్కసారికి లక్ష లక్ష మంది చొప్పున అలాంటి అన్నదానం జరుగుతోంది అక్కడ. శ్రీకృష్ణుడే స్వయంగా దాన్ని పర్యవేక్షిస్తున్నాడు. చివరికి శ్రీకృష్ణుడు, వ్యాసుడు, మిగతా ఋషులు వాళ్ళు అందరూ చేస్తున్నటువంటి ఈ మహాయజ్ఞము పరిసమాప్తి అయింది, పూర్ణాహుతి అయింది. అలసిపోయారు, పడుకున్నాడు యుధిష్ఠుడు. యజ్ఞం పూర్తయింది కదా అని, యజ్ఞం పూర్తయిన అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడు వచ్చి లేపాడు యుధిష్ఠుడిని. లేపి ఒకసారి నాతో రా అన్నాడు. ఈ వంటలు అవి ఎక్కడ చేశారో అక్కడికి తీసుకెళ్లాడు. ఎందుకు నన్ను అక్కడ తీసుకెళ్తున్నా అంటే, రా నీకు తమాషా చూపిస్తానన్నాడు. ఏం జరుగుతోంది అక్కడ, ఒక ముంగిస ఈ ఆహారం తిన్నటువంటి ప్లేస్ లో అన్ని పండాల్సినను దొర్లుతోంది, పిచ్చి పిచ్చిగా దొర్లుస్తోంది. లాభం లేదు, ఈ యజ్ఞం కూడా పనికిరాదు అని గొనుక్కుంటోంది. అది దొల్లుతోంది కొనుక్కుంటోంది, దొల్లుతోంది కొనుక్కుంటోంది, ఈ యజ్ఞం కూడా పనికిరాదు అని. ఎవరి యజ్ఞం పనికిరాదని చెప్తోందో అర్థమైంది కదా అని. శ్రీకృష్ణుడు ఆధ్వర్యంలో జరిగినటువంటి రాజసూయ యజ్ఞము యుధిష్ఠుడికి కొంచెం బాధ వేసింది. ఏంటి, నేను చేసిన యజ్ఞం ఫెయిల్ అయిందని కాదు, శ్రీకృష్ణుడు చేసిన యజ్ఞం పనికిరాదంటోంది. అది కూడా ఒక జంతువు. ఎలాంటి జంతువు? పాముని మింగివేసేటటువంటి జంతువు. మీరు ఆ కథలో చాలా మందికి ఈ కథ తెలిసి ఉండొచ్చు, కానీ ముంగిస ఏంటో తెలిసి ఉండదు. ముంగిస మాట్లాడటమేంటి, అసలు ముంగిస ఆ మాట అంటేమేంటి అని. అది మనకి మన మేధా యజ్ఞాలకి నిన్న మనం చెప్పుకున్న దానికి ఈ కథ చాలా ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దొల్లుతోంది, ఈ యజ్ఞం కూడా పనికిరాదు అంటోంది. ఆపేడు యుధిష్ఠుడు దాన్ని. సరే నువ్వు తర్వాత దొల్లుదు కానీ అసలు ఇంతకీ నీ బాధ ఏంటి అన్నాడు. నా బాధ ఏంటి లేదు, పాండవులు అడవికి అప్పటికీ వెళ్ళిపోయినప్పుడు 12 ఏళ్ల పాటు వర్షాలు కురవలేదు. ఆ టైం అప్పుడు ఈ ముంగస ఒక పల్లెటూళ్ళలో ఉండేది. పల్లెటూళ్ళలోనూ భోజనాలు అవి ఏం లేవు ఆ కాలంలో. ఇంటి పెద్ద ఎక్కడికో అడుక్కు తిని వస్తే ఆ అడుక్కు తిన్నది కుటుంబంలో సర్దుకునేవారు. సరే, అలాగే ఒకరోజు అతను వెళ్లి 5-6 రోజులు బట్టి ఎప్పుడు భోజనం దొరకలేదు వాళ్ళకి అడుక్కుందా, మళ్లీ ఆ రోజు వెళ్లాడు. అదృష్టం బాగుంది, ఒక్క రొట్టె ముక్కే దొరికింది, ఒకటే ఒక రొట్టె ముక్కే. అందులో 5 గురున్నారు కుటుంబ సభ్యులు, భార్య, భర్త, కొడుకు, కోడలు, మనవుడు. ఈ 5 గురున్నారు, ఒక చిన్న రొట్టె దొరికింది, తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ రొట్టె ఎవరికి పెట్టాలి? చాలా జాగ్రత్తగా అది, ఈ మానసిక స్థితి మీకు ఉంటేనే గాయత్రి మంత్రం ఫలితం ఇస్తుంది మీకు, లేకపోతే ఫలితం ఇవ్వదు. ముందుకు చెప్పేది కదా, ఒకే ఒక రొట్టె దొరికింది. మామూలుగా ఈ కాలం వాళ్ళు అయితే అసలు దారిలోనే తినేసి వచ్చేసి శ్రీవాళ్ళు కూడా ఏమీ దొరకలేదు అంటాం. మీరంటారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం 5 రోజులు బట్టి ఫుడ్ లేకపోతే నేను మాత్రం గ్యారంటీగా అనేది అదే, తర్వాత గాయత్రీలు, తర్వాత భగవంతుడు. కానీ అతను రొట్టె తీసుకొచ్చాడు, తీసుకొచ్చిన తర్వాత అందరినీ అడిగాడు. అందరూ చివరికి తీర్మానం ఏం చేసుకున్నారంటే, మనం పెద్దవాళ్ళం అయిపోయాం, చిన్న కుర్రాడు ఉన్నాడు కదా మనవడు, మనవడికి ఇచ్చేద్దామని. పైనుంచి ముంగి సాటక మీద దానికి తిండి లేదుగా, అది చూస్తుంది వీళ్ళేదో ఇలా పిచ్చివాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు, నాకు అదును దొరికితే ఒక్క దూకు దూకి ఆ రొట్టె ముక్క నేను లాగేసుకుందామని అది ట్రై చేస్తుంది. అది ట్రై చేస్తుంటే తలుపు మీద చప్పుడైంది, తలుపు మీద చప్పుడైతే భగవతి భిక్షాం దేహి ఒక సాధు వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? మన నియమ ప్రకారం ఏంటి అంటే, మన దగ్గర ఆహారం ఉంటే మనకంటే ముందు ఎవరికి పెట్టాలని నిన్న చెప్పుకున్నాం గుర్తుంది కదా మీకు, బయట వాళ్ళకి పెట్టాలి. మన కోసం మనం ఉండుకు తింటే శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పాడు, స్థేన ఏవ సహా, నువ్వు దొంగవి మాత్రమే. అంచేత మనం అందరం దొంగలమే. ఇంచేటంటే ఇంట్లో ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు వచ్చినా భోజనం టైం అయిపోతే వాడు ఎప్పుడు వెళ్తాడరా, వాడు వెళ్లేక తిందామని తప్ప ఉన్నదేదో వాడితో పాటు. మన కోసం ఏ పచ్చని ఖ్యాత్మ కారణ, ఎవరైతే తన కోసమే వండుకుంటాడో వాడు ఖచ్చితంగా దొంగే అని. అంచేత ఈ వర్షాలు కులవకపోవటం అది కూడా. దానికి నేను చెప్పాను కదా ఒక చిన్న మీకు చిట్కా, మీరేం చేయొచ్చు, అందరికీ భోజనాలు పెట్టలేం మనం, కానీ మనం భోజనం చేస్తున్నప్పుడు ఒక్క ముద్ద అన్నం బయటకు తీసి ఆర్తితో ఉన్నటువంటి ఏ ప్రాణైనా తింటుంది అని పెట్టేసి వెళ్ళిపోతే చాలు. మీరు సర్వభూతాంతరాత్మ అయినటువంటి ఆ సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడు అన్ని ప్రాణుల్లోనూ ఉన్నారు, మనిషికే పెట్టక్కర్లే మనం. మనం ఎప్పుడు కూడా మనిషి పెడితేనే తిండి పెట్టామనుకుంటాం, ఎందుకంటే మనం అంత స్వార్థపరులం, మనం మిగతా జీవుల్ని కానీ మిగతా వాటికి కూడా ఏమీ చెయ్యం. చెట్లకి నీళ్లు పోయాం, ఉన్న చెట్లకు కొట్టి బారేస్తాం, చెట్లు కూడా జీవులేగా. మరి అవి కసి కడితే ఏమవుతాయి? పంటలు పండవు. అవి కసి కట్టవు, ఇంకేంటంటే వాటికి మనలాంటి మనుషుల్లాంటి ద్వేషాలు ఉండవు కనుక, కోపాలు ఉండవు కనుక. ఒకవేళ కోపం లాంటిది ఉన్నా బాధపడవచ్చు, కానీ అవి పుట్టి పారేస్తున్నప్పుడు వీడు సర్వనాశనం అయిపోవాలి, వీడు నా సంతతిని అంతా పాడు చేస్తున్నాడు అనేటువంటి మాట రాదు ఆ ప్రాణులకి. కానీ నువ్వు ఎక్కువ 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 చేసుకుంటూ పోయి ఇప్పుడు ఏ స్థితికి వచ్చావంటే వర్షాలు కురవటం లేదు. మేధాయుగ్యంలో ఈ జ్ఞానము కనుక మీకు అర్థమవుతే కనీసము ఒక తులసి చెట్టు పెట్టుకుని ఆ తులసి చెట్టుకి 2 పూట్ల నీళ్లు పోయండి అని చెప్పటంలో అంతరార్థం అది. ఒక తులసి చెట్టుకు నువ్వు నీళ్లు పోసినా కోట్లాది మంది ప్రాణులు ఉంటారు కనుక 1 కోటి తులసి చెట్లకు నువ్వు నీళ్లు పోసినట్టు అవుతుంది. అది చేస్తే గాని మనం చేయమనేవంతా కూడా హుళక్ అయిపోయి మళ్లీ అవంతా కూడా మనము అర్థం చేసుకుని చేయటం మొదలెట్టాలి. ఋషులు చెప్పింది అది కూడా మనం మంచి కోసమే, కానీ చేయటం మానేశం. ఇంతకీ ముంగిస దగ్గర కథలో చిన్న ఋషి తలుపు కొట్టాడు, నాకు ఆకలిగా ఉంది అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? అంచేత వాళ్ళు ఏమన్నారంటే, బాబు మేము 5 రోజులు బట్టి మాకు ఫుడ్ లేదు, సీనియారిటీ టెస్ట్ పెట్టుకుంటున్నారు వాళ్ళు. అంటే ఋషి అన్నాడు, 7 రోజులు బట్టి నేను తింటం లేదు కనుక మీకంటే నేను ఆకలి సీనియర్ని, ఆ రొట్టె ముక్క నాకు రావాలి. అంటే ఈ కథల్లో ఋషులు ఎలా మనకి మార్గదర్శనం చేశారు, ఆకలిగా ఉన్నప్పుడు 3 రోజులు బట్టి తిండి లేనివాడు ఒకడు, 5 రోజులు బట్టి తిండి లేనివాడు ఒకడు అయినప్పుడు 5 రోజులు బట్టి తిండి లేనివాడికి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఋషి కూడా వచ్చిన అతిథి దేవోభవాన్ని చెప్పబడిన కండిషన్ ఏంటి, అకాలంగా ఉంది, పరిస్థితులు చాలా కష్టకరంగా ఉన్నాయి, అలాంటప్పుడు నువ్వు వస్తే రావచ్చు ఋషిగా, కానీ మేము మీకంటే ఎక్కువ ఆకలిలో ఉన్నప్పుడు తక్కువ ఆకలిగా ఉన్నవాడు భోజనం పెట్టాలి, ఆ నియమాలు అర్థం చేసుకోండి. సరే, ఋషికి ఇచ్చేద్దాం అనుకున్నాడు, ఋషికి అర్చన కుర్రాడు వీళ్ళు చెప్పకుండానే ఇచ్చేసాడు. మీరు అది గుర్తుంచుకోవాలి, అక్కడ చెప్పకుండానే ఇచ్చేసరి కల్లా ఆ ఋషికి ఆకలిగానే ఉంది కదా, ఎంత ఋషి అయినా గబగబగబగా తుంచుకుని తినటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కొంచెం తిన్నాడు, కానీ నీళ్లు అవి లేవు కనుక గొంతుకు పొలమారింది. కొంచెం తిన్నటువంటి ఆహారం బయటకు వచ్చింది. పైన ముంగిస గారు చూస్తున్నారు కదా, ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందో అని దూకింది. దూకటంలో తను పడింది, ఆ పడినప్పుడు తన కుడివైపు భాగం వైపు పడింది. ఆ భాగం అంతా కూడా బంగారంగా మారిపోయింది. అప్పటి నుంచి ఎక్కడ యజ్ఞం జరుగుతుందో అక్కడికెళ్లి ఈ ఎడం వైపు పొల్లటం మొదలెడుతుందన్నమాట. అది ఎప్పుడైనా బంగారం అవుతుందని, ఇంతవరకు బంగారం అవ్వలేదు. యుధిష్ఠరుడట, ఆవిడ శ్రీకృష్ణుడు భక్తుట, చాలా గొప్పవాడుట, గొప్ప భక్తుట, ఇక్కడ గ్యారంటీగా నేను మిగతా సగం కూడా బంగారం అయిపోతుంది అనుకున్నాను. నేను బంగారం అవ్వలేదు. యజ్ఞము అంటే ఇలాంటివి, అంటే త్యాగాలు. నా కోసం కాదు, ఇతరుల కోసం మనం ఏం చేయగలమని. కానీ ఇతరుల కోసం నువ్వేం చేసినా నీకే లాభం వస్తుంది అన్న సంగతి మనం మర్చిపోయాం. అది నువ్వు ఇతరులకు ఏం చేసినా అదే నీకు చివరికి మిగిలేది. నీకోసం నువ్వు చేసుకున్నది నిన్ను చివరికి కష్టాల్లో పడేస్తుంది తప్ప నీకు ఏ విధమైనటువంటి లాభము చేకూర్చదు. కానీ నువ్వు నాటుకుంటావే, ఏ విత్తనాన్ని అయితే పొలంలో నాటుకుంటావో అది 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువగా నీకు వస్తుంది. నేను తినేస్తాను అని నా కోసం పెట్టుకున్నటువంటి ధాన్యం అది ఏమవుతుంది, మలంగా మారిపోతుంది, దేనికి ఉపయోగపడదు. ఈ మానసిక స్థితి మనకి చాలా అవసరం. ఈ గాయత్రి మంత్రము, గాయత్రి జపము చేసేటటువంటి వ్యక్తులు ముందు ఈ భావన చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన జీవితాలు యజ్ఞమయాలుగా మారాలి. అంటే ఇతరులకి ఇస్తే తప్ప నేను తీసుకోను. అంచేత మీరు ఇతరులకు ఇస్తే తప్ప ఏమి తీసుకోరు అనే నియమం అందరికి అర్థమైపోయింది అనుకోండి, అప్పుడు మీ ఇంటికి వచ్చేటటువంటి రష్ మీరు భరించలేరు. అంచేత ఇతరులకి అన్నప్పుడు ఒక మనిషిని పక్కన పెట్టేసేయండి. మనిషికి ఇస్తేనే చాలా చికాకులు మనకి. జీవాలకి వాటికి ఒక కుక్కకి మామూలుగా పెట్టామనుకోండి, అది ఒక ముద్ద రోజు దారిలో ఊతూ వస్తాం, ఎంత విశ్వాసంగా మీతో ఉంటుంది, ఎంత ప్రేమతో మీతో ఉంటుంది, అర్థమైంది కదా. అంచేతే ఇతరులకి పెట్టండి అని నేను చెప్పినప్పుడు మీరు ఏదేదో పెట్టేయక్కర్లే, చిన్న చిన్న పెట్టచ్చు. ఏమీ లేకపోతే పిచ్చుకలకి కొంచెం గింజలు వేయచ్చు, కానీ ఎలా వేయాలి, క్రమబద్ధంగా రోజు వేయాలి. అప్పుడు మీరే చూస్తారు, ఆ టైం వచ్చేసరికల్లా కొన్ని వందల పిచ్చుకలు వచ్చేస్తాయి అక్కడికి, మీకు గుర్తు చేస్తాయి నువ్వు ఇంకా వేయలేదని. చాలు, కొంచెం కొంచెం, ఏమీ లేదు, కొంచెం బియ్యం పిండి చీమలకు వేయండి. కానీ రోజు వేయాలి, ఒకే టైంకి వేయాలి, అది కండిషన్. ఏది చేసినా, ఎక్సర్సైజ్ చేస్తున్నా రోజు చేస్తే ఇలా 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 పరాలసిస్ వాళ్ళకి చేతులు కాళ్ళు స్వాధీనంలోకి వచ్చేస్తాయని ఫిజియోథెరపిస్ట్ చెప్తారు. ఇలా ఇలా అంటూ ఉంటే పారలైజ్ అయినటువంటి చేతిని ఇలా ఇలా కొంచెం స్వాధీనం లేని వాళ్ళు పక్క వాళ్ళు వాళ్ళ చేత అనిపించాలి. అలా ఎన్నాళ్ళు చేయవచ్చేంత వరకు, 2 రోజులు 3 రోజులని మనం చెప్పలేము. అవును, 6 నెలలు రావచ్చు, 1 సంవత్సరంలో రావచ్చు, 2 సంవత్సరాల్లో రావచ్చు, కానీ రోజు చేయాలి. ఒకరోజు చేయించేసాం మాస్టారు, ఇంకా మనం చేయి రాలేదు, మీరు అబద్ధం చెప్పారు అంటే అట. అంచేత నిన్న చెప్పిన ఈ టైం టేబుల్ ఒక ప్రణాళికాబద్ధంగా మీరు చేసుకుంటే తప్ప ఏదీ జరగదు. జపమే కాదు, మీరు చేసే ఏ పనైనా, స్నానం చేసినా అదే టైంకి చేసి చూడండి, భోజనం చేసినా అదే టైంకి మీరు చేసి చూడండి. ఈ చిన్న చిన్న మార్పులు మేధ అంటాం, తెలిసి చేయటం. మేధ అంటే మేధావి అంటే తెలిసి చేసేవాడు. ఈ పని ఇలా చేస్తున్నా నేను, ఇలా చేయటం వల్ల నాకు ఈ ఫలితాలు వస్తాయి అని తెలుసు చేసేవాడు మేధ ఉన్నటువంటి వాడు. సిగరెట్ తాగితే ఆరోగ్యం బాగుపడదు అని తెలిసినా చేసేవాడు మూర్ఖుడు. మేధకి మూర్ఖుడికి తేడా అర్థమైంది కదా. తెలిసి తప్పు చేసేవాడు మనిషి, ఇంకా ఎవడు కూడా తప్పు చేయడు. తెలిసి చేయి కాల్తుందిరా అనుకుని చేయి కాల్చుకునేవాడు మనిషి. మేము కాల్చుకోవటం లేదు మాస్టారు, మీరందరూ ఖచ్చితంగా మీరు అన్న మాట అన్నప్పుడు అందులో నేను కూడా ఉన్నాను అని గుర్తు చేసుకోండి. మనం అందరము కూడా ఏం చేస్తూ ఉంటాం, కాలాన్ని వ్యర్థం చేస్తూ ఉంటాం. టైమ్ ఈజ్ మనీ అని మాత్రం శ్లోకం చెప్పేస్తూ ఉంటాం, టైమ్ ఈజ్ మనీ, కాలమే ధనము. ఎంత కాలాన్ని వేస్ట్ చేసేస్తూ ఉంటాం మనం. అంచేత ఇది నేను మీకు చెప్పటానికి, మనలో మనం అర్థం చేసుకోవటానికి నేను వచ్చాను. మనకి ఫలితాలు రాకపోవటము, ఇంత గొప్ప మంత్రాన్ని మనం పెట్టుకుని, ఎటువంటి మంత్రము అంటే సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి మంత్రము. ఈనాడు మన భూమి మీద ఉన్నటువంటి కొన్ని పదార్థాలు అసలు బ్రహ్మ సృష్టి కాదు అని విశ్వామిత్రుడు గాయత్రీ మంత్రం యొక్క శక్తితో తయారు చేసిన కొన్ని పప్పులు, కొన్ని కాయగూరలు, ఇవన్నీ కూడా విశ్వామిత్ర సృష్టి అంటాం మనం. మరి మనం ఏం చేయలేకపోతున్నాం, కాస్త వర్షం కురిపించుకోలేకపోతున్నాం టైంకి. మళ్ళా మనం ఏం చెప్పుకుంటున్నాం, మన సాయి కానీ, మన జగద్గురువు కానీ, మన మహాత్ములు కానీ, మన యోగులు కానీ, వీళ్ళందరూ కూడా పంచతత్వాల మీద వాళ్ళకి ఆధిపత్యం ఉంది. వర్షం కావాలంటే కురిపించేవట, వద్దు అంటే ఆపేసేవట. మరి వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు మీకు సహాయపడటం లేదు? ఎందుకు సహాయపడటం లేదు అంటే, చదువుకుంటే ఫస్ట్ క్లాస్ వస్తుందని ప్రతి స్టూడెంట్కి తెలుసు, కానీ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యే వాళ్ళే ఎక్కువ మంది తప్ప పాస్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ మంది. ఏంటి కారణం మీకు తెలుస్తుంది కదా, రెసిడెన్షియల్ కాలేజీలు వచ్చేసరికి కల్లా ఫెయిల్ అయ్యేవాళ్ళు కూడా 80 మార్క్స్ 90 మార్క్స్ తెచ్చుకుంటున్నారు. కారణం ఏంటి, టైంను ఉపయోగించుకోవడం. పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మీరు మీ కాలాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకునేటటువంటి విద్య ఆధ్యాత్మిక విద్య. అంచేత మీరు గాయత్రీ మంత్రం జపం చేస్తున్నారు అంటే కాలము మీరు ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలియకుండానే లైన్లో పడిపోతుంది. అది తెలిసి పడిపోతే ఇంకా ఆనందం. అంచేత ఇది అర్థం చేసుకోండి, పూజలు చేస్తున్నాం మేము, ఉపాసనలు చేస్తున్నాం, ఫలానా వాడు నా గురువు, ఫలానా పెద్ద గురువు దగ్గర నేను మంత్రదీక్ష తీసుకున్నాను, ఏమీ లాభం లేదు. ఆచరణ కరెక్ట్గా ఉండాలి. ఇంకేట ఈ రెండు మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. ఒకటి తక్షణం చేయటం, రెండోది సకాలంలో చేయటం, టైం వేస్ట్ చేయటం. ఇవి రెండు లేకపోతే అబ్రహాం లింకన్ పేరు మీలో ఎంతమంది విన్నారు? అబ్రహాం లింకన్ అనేటువంటి అంటే అమెరికా ప్రెసిడెంట్, 1800 ఈ శతాబ్దం వాడు కాదు, 19వ శతాబ్దం వాడు. ఇప్పటికీ అతను అమెరికన్ ప్రెసిడెంట్స్కి ఆరాధ్యం. అమెరికాలో ఎవడు ప్రెసిడెంట్ అయినా కూడా నేను అబ్రహాం లింకన్ అంతటి వాడిని అవ్వాలి అని కోరుకుంటాడు. ఇప్పటికీ మనుషులు చెప్పుకునేది ఏంటి అంటే, ప్రెసిడెంట్కి, అమెరికా ప్రెసిడెంట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే వైట్ హౌస్లో ఒక గది ఉంది, అబ్రహాం లింకన్ కూడా ఆ బిల్డింగ్లోనే ఉండేవట. ఆ గదిలోకి వెళ్తే అబ్రహాం లింకన్ కనిపిస్తాడు, కనిపించి ఏం చేయాలో చెప్తాడు అని. ఆ అబ్రహాం లింకన్కి ఒక అలవాటు ఉండేట, ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళేవాడు. ప్రతిరోజు వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఆయన వచ్చి ఈ గది ఈ రోడ్డు మీదకి వచ్చాడు అంటే టైం ఇంత అయి ఉంటుంది అని గడియారం కరెక్ట్ చేసుకున్నాడు. ఇప్పటిలాగా రేడియో టైం అవి అప్పుడు లేవు కదా. అంటే అబ్రహాం లింకన్ ఆ రోడ్డు మీద వాకింగ్కి వచ్చాడు అంటే ఇప్పుడు టైం ఇంత అయి ఉంటుంది అని కరెక్ట్ చేసుకునేవాడు వాచిని. ఆ జన్మాంతా అలాగే నడిచాడు. అతనికి ఇంకొక అలవాటు ఉండేది. ఒకసారి పార్లమెంట్ మీటింగ్కి వెళ్తూ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారు కదా, సరే ప్రెసిడెంట్ గారిని తీసుకురావడానికి వస్తే ఆయన అప్పుడు బూట్ పాలిష్ చేసుకుంటున్నాడు తనే. ఈ లోపల ఎంపీ, అదేంటండి మీరు మీరే బూట్ పాలిష్ వేసుకుంటున్నారా అన్నాడు. అంటే మీరెవరు బూట్లకి పాలిష్ వేస్తారు అన్నట్ట. అర్థమైందా ఏం చెప్పాడు, తన పని తనే చేసుకునేవాడు. ఇప్పుడు ఎంత గొప్పవాడు అవుతే వాడి పని వాడు చేసుకోకూడదనమాట. అంచేత ఈ మార్పులు మీరు తెచ్చుకోవాలి. ఇళ్లల్లో ఉన్నటువంటి పెద్దవాళ్లు, ముసలాళ్లు, చిన్నవాళ్లు, వీళ్ళందరికీ కూడా, చిన్నవాళ్లకి ఆ రోగం ఉంది, పెద్దవాళ్లకి ఆ రోగం ఉంది. చిన్నవాళ్లు వాళ్ల పని వాళ్ళు చేసుకోరు, పెద్దవాళ్లు వాళ్ల పని వాళ్ళు చేసుకోరు. ఇంట్లో ఒక్కళ్ళో ఇద్దరు దొంగరంలాగా తిరుగుతూ ఉంటారు, ఈ పని చేసి ఆ పని చేయి, ఈ పని చేయి ఆ పని చేయని. అదేదో సినిమాలో చూసాం కదా, నువ్వు రాసుకోవటానికి వాడు పకోడీలు తెమ్మంటాడు, వాడు టీ తెమ్మంటాడు. తెలుసా టీవీ అయినా చూశారు మీరు అడ్వర్టైజ్మెంట్? నువ్వు కాదు, ఇంకా చూశారా అందరూ? అప్పుడు ఆ మామగారు, ఒక్కళ్ళైనా దాని గొడవ విన్నారా అని అడుగుతాడు. అలాగా ఒక్కళ్ళైనా మీ శరీరం గొడవ వింటున్నారా, దాన్ని తిప్పేస్తున్నారు కానీ మీరు మీ ఇష్టం వచ్చినట్టు. ఒక్కసారి మీ శరీరం మీ నుంచి ఏం కోరుకుంటోంది? అసలు మీ శరీరం ఉంది, అదొక యంత్రము, దానికి కావలసినటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి అని మనం చూసుకో. అంచేత ఈ జీవితం అంతా కూడా యజ్ఞమయంగా మారాలి. ఎప్పుడో మీరు యజ్ఞం చేసుకోవడం కానీ యజ్ఞం అంటే ఏంటో ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఇతరులకి ఉపయోగపడేటటువంటి ఏ పని మీరు చేసినా అది యజ్ఞమే. ఏ పని మీరు చేసినా కూడా అది ఏదైనా కావచ్చు, ఎంత చిన్న పనైనా కావచ్చు. కానీ యజ్ఞాలన్నింటిలోకి కూడా శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు అంటే, యజ్ఞాన జపయజ్ఞోస్మి, జపం చేసేటటువంటి యజ్ఞము నేను అంటాడంటే చాలా గొప్పదనేగా. ఎందుకది చాలా గొప్పదంటాడు, నువ్వు మంత్రజపం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది ఇతరులకు వినిపిస్తుంది. ఇతరులకి నువ్వు ఏం చేస్తున్నావు, నామామృతాన్ని అందిస్తున్నావు. భగవాన్ నామాన్ని వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అందిస్తున్నావు. నువ్వు అంతకంటే గొప్ప యజ్ఞం ఏం చేయగలవు? ఇతరులకి భగవన్ నామము కంటే గొప్పదైంది నువ్వు ఇవ్వగలవా? డబ్బు ఇవ్వగలవు, తిండి ఇవ్వగలవు, ఉద్యోగం ఇవ్వగలవు, లేకపోతే నీకు దమ్ముంటే వాడిని ప్రెసిడెంట్ చేసేయగలవు, ఏదైనా చేసేయవచ్చు నువ్వు. కానీ నువ్వు ఏ పని చేసినా ఇతరులకి చెవిలో నామము పడితే, భగవన్ నామము పడితే అంతకంటే గొప్పదైనటువంటి త్యాగము. అంతేత ఇక్కడ నీకు తెలియదు నువ్వు ఇస్తున్నావని, లేకపోతే నువ్వు కూడా లెక్క వేసేవాడు, నా పేర్లు నువ్వు విన్నావు నేను జపం చేస్తుంటే. అంచేత నాకు ఇంకా ఆ లెవెల్కి రాలేదు, ఇంక ఇప్పుడు వస్తారేమో మీరు మాస్టర్ చెప్పారు నేను జపం చేసుకుంటూ ఉంటే ఇతరుల చెవిలో పడుతుందిట, అంచేత వాళ్ళకి లాభం అవుతుందిట, అంచేత తలుపులన్నీ వేసేసుకుని ఒక సౌండ్ ప్రూఫ్ రూమ్ కట్టించుకుని మళ్ళా శబ్దం బయటకు వెళ్లకుండా వెళ్తే ఏమవుతుంది, ఇంకోటికి లాభం వచ్చేస్తుంది. మీకు తెలియకుండా అందులో నామం యొక్క శక్తి మీకందరికీ తెలుసు కదా, భగవంతుడు కంటే భగవన్ నామము చాలా శక్తివంతమైంది. కనుక ఇప్పుడు ఎప్పుడు మీరు నామజపం చేస్తూ ఉంటారో అప్పుడప్పుడు మీకు తెలియకుండానే ఓ అద్భుతమైనటువంటి త్యాగం జరిగిపోతూ ఉంటుంది. మీ యొక్క వాక్కు వల్ల ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇతరులకు చెవిలో భగవన్ నామం వెళ్ళిపోతూ ఉంటుంది. భగవన్ నామ మహిమ భారతీయులకి మనం చెప్పక్కర్లేదు, గుర్తు చేయాలి. అది మీరు మర్చిపోయారంతే, నారాయణ అనేటువంటి పేరు గల ఒక కుర్రవాడు ఉన్నవాడు తండ్రి, తెలుసు కదా కదా మీకు. చివరి క్షణాల్లో ఆ కొడుకంటే చాలా ఇష్టం, అంచేత వాణ్ణి నారాయణ అని పిలిస్తే యమదూతలు వదులు విష్ణుదూతలు వచ్చి, నిజంగా ఇది జరిగిందా మాస్టారు? నిజంగానే జరిగింది కానీ మనం చూడలేకపోతున్నాం అంతే, మంచి చేసేవాడికి మంచి జరుగుతుంది అని మనకి తెలుసు కదా ఖచ్చితంగా అనుమానమా మీకు? కానీ మంచి చేయాలి అనిపించటంలే మనకి, తప్పు అది. ఆ అనిపించటమే మేధ, మంచి చేయాలి అని అనిపిస్తే మంచి చేయగలగటము మేధ. ఇంకొక ఈ పాయింట్ గుర్తుంచుకోండి, ఏ విషయంలో ఏ విధంగా నేను మీకు చెప్పుకొస్తున్నానో తక్షణం చేసేటటువంటి అలవాటు మీకు ఉండాలి. ఇంకా మంత్రజపం చేయడం చాలా మంచిది అనగానే మీరు తక్షణం మొదలెట్టేయాలంటే రేపు ముహూర్తం ఎప్పుడండి అని అడగకూడదు. చాలా మంది ఇవన్నీ మొదలెట్టడానికి ముహూర్తం ఏమిటి, ఎప్పుడు మొదలెట్టాలి అని అడుగుతాడు. విష్ణు సహస్రనామం మీరు చదివినా, లలితా సహస్రనామం మీరు చదివినా ఏం చెప్తాడు, శత్రుల మధ్య గతోరణి మంటే అగ్నిన దహ్యమానస్తు, రాజులు ఖైదు చేసేసిన అంటే అగ్నిని చుట్టూరా ఉన్న మంట తిరుగుబోతూ ఉన్న రాజు ఏదో కారణంతో మీ మీద కోపం వచ్చి జైల్లో పెట్టేసిన, ఇంకా అక్కడ నియమాలు ఏం కుదురుతాయి మీకు, ముహూర్తాలు ఏం కుదురుతాయి, ఏం కుదరవు అక్కడ. అప్పుడు నువ్వు ఇది చేసుకుంటే దీని ఫలితం నీకు తెలుస్తుంది అని వాళ్ళు చెప్తూ ఉంటే ముహూర్తం ఎప్పుడండి, మంచి రోజు ఎప్పుడండి, నేను స్నానం చేయలేనండి అంచేత నేను చేయనండి, కానీ స్నానం చేయలేదు కానీ టీ తాగేస్తాడు, స్నానం చేయలేదు కానీ టిఫిన్ తినేస్తాడు, కానీ భగవన్ నామానికి మాత్రం ఇన్ని అడ్డంకులు వచ్చేస్తాయి. ముందు ఆ భయం మీరు మర్చిపోండి. నాకు ఎప్పుడు వీలవుతుందండి చేసుకోవటానికి, నీకు ఎప్పుడు వీలవుతే అప్పుడు చేసుకో, ఎక్కడ చేసుకోవచ్చు, బాత్రూంలో అయినా చేసుకోవచ్చు, టాయిలెట్లో అయినా చేసుకోవచ్చు, భగవంతుడు లేనిది ఎక్కడ, భగవంతుడు లేనిదేదో. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయ, శ్రీకృష్ణుడు స్వల్పంగా అయినా నువ్వు ఇది చేయటం మొదలెడితే మహత్తరమైనటువంటి భయాన్ని నువ్వు దాటేస్తావు. ఇది ఎవడికి చెప్తున్నాడు, నీకు నాకు చెప్పటంలే, అర్జునుడికి చెప్తున్నాడు. అంచేత ఈ చిన్న చిన్న బాధలు అర్జునుడికి భయం కాదు, మా అమ్మాయికి పెళ్లి కాలేదు, మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, ఏంటో నుండి సుఖంగా లేదు, శరీరం యొక్క ఆరోగ్యం బాగోలేదండి, ఇలాంటి భయాలు అర్జునుడికి లేవు. అర్జునుడికి చెప్తున్నాడు ఈ విషయం, త్రాయతే మహతో భయాతని. మీరు సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏ విషయం గురించి చెప్తున్నాడు అని. అక్కడ నుంచి నవడో ఇటురా అన్నాడు అనుకోండి, అటు వెళ్తాం మనం. ఇక్కడ నుంచి నవడైనా ఇటురా అంటే ఇటు వస్తాం. మాట ఇటురాయే కదా. అలాగే భగవద్గీతలో చెప్పబడినటువంటి మాట ఇది, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయ. ఏంటి అర్జునుడికి భయం అక్కడ, తను చచ్చిపోతానేమో, యుద్ధం గెలవనేమో అని. ఇంతే కదా, ఇంకో భయం ఏదైనా ఉందా అప్పుడు? అంచేత శ్రీకృష్ణుడు ఈ మాట అంటున్నప్పుడు ఏ భయాన్ని దాటుతావని చెప్తున్నాడు? అసంభవమైనటువంటి యుద్ధాన్ని నువ్వు గెలుస్తావు. అర్జునుడు మహాభారత యుద్ధం గెలవటం అన్నది అసంభవం. ఎందుకు అసంభవం? భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ తరుణం తధాన్యానపి యోధవీర మయా హతాస్వాం జహిమా వ్యధిష్ట. నువ్వు గాభరా పడకు, ఈ నలుగురిని నేను చంపేశాను. పాస్ట్ టెన్స్, ఎదురుకుండా కనిపిస్తున్నారు వాళ్ళు కదులతో. కానీ శ్రీకృష్ణుడి యొక్క ఆ అభయం చూడండి. నేను నువ్వు ఎవరైతే నిన్ను చంపేస్తారనుకుంటున్నావో, ఎవరి ద్వారా నువ్వు చచ్చిపోబోతున్నావు అనుకుంటున్నావో, వాళ్ళని నేను చంపేశాను. నిమిత్త మాత్రం భవసవ్య సాచి, నువ్వు మాత్రం నిమిత్త మాత్రుడవే. ప్రజలందరూ ఏమనుకుంటారు అంటే అర్జునుడు వీళ్ళందరినీ చంపేశాడు, కానీ నువ్వేమీ అవుతావు? నువ్వు కేవలము నిమిత్త మాత్రుడవే అవుతావు. ఇందుకు అసలు అర్జునుడికి అంత పెద్ద భయం? భీష్ముడికి ఇచ్చామిత్రం ఉంది, తను చచ్చిపోవాలనుకుంటే తప్ప తను చావడు. తనేమనుకున్నాడు, ఎలాగైనా మా తాతగారు కదా, నేనంటే చాలా ప్రేమ, పాండవ పక్షపాతి అని పేరుంది, ఏదో అంటూ ఉంటాడు. నిజంగా యుద్ధం చేసే టైం వచ్చి నేను ఎదురకుండా బాణం పట్టుకుని ఉంచుంటే, అర్జున మనోడా నీ మీద నేను బాణాలు ఎలా వేస్తాను అని నా పార్టీలోకి వచ్చేస్తాడు అనుకున్నాడు మనసులో. అలా జరగలే. అంతేకాకుండా ఆయన శంఖం కూడా ఊదేశాడు, నేనే యుద్ధం చేస్తాను. యుద్ధం చేస్తాను అన్నవాడు చనిపోతాను అని యుద్ధం చేయడు కదా. యుద్ధం ఎందుకు చేస్తాడు? ఎదుటివాడిని చంపటానికి. ఆ కాలంలో ఆయనకి ఇచ్చామృత్యు ఉంది, నేను చావను అనుకుని బాణం ఎత్తాడు, ఇంకా ఆయనతో ఎవడు యుద్ధం చేస్తాను? అయిపోయింది మనకైతే అనుకున్నాడు. రెండో దేవుడు కనిపించాడు అక్కడ, ద్రోణుడు కనిపించాడు. ద్రోణుడికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఆయనంతటా ఆయన అస్త్రాల కింద పెడితే తప్ప ఆయన్ని ఎవరు గెలవలేరు. యుద్ధంలో ఇచ్చామృత్యు అయితే ఆయనకి లేదు, కానీ ఆయన చేతిలో ధనుర్బాణాలు ఉన్నంత వరకు ఆయన ఎవరు చంపలేరు. మరి ఆయన ఎదురకుండా నుంచున్నాడు, యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాడు. మరి ఇంకా ఆయనతో ఎవరు గెలుస్తారు? కర్ణుడు. నిన్న చెప్పుకున్నాను కదా కర్ణుడి గురించి, అసలు అర్జునుడిని చంపడమే అతని ధ్యేయం. దానికి ఆయన తండ్రి సహకరించాడు, ఒక బాణం ఇచ్చాడు ఇంద్రుడు. నాయన నువ్వు ఏదో విశేష కారణం వల్ల అది ఇచ్చాడు, అది వేరే విషయం. జయద్రథుడు నాలుగోవాడు, వాడు అర్జునుడిని గెలవలేడు, కానీ ఒకరోజు యుద్ధంలో మిగతా నలుగురిని నువ్వు గెలవగలవని శివుడు వరదానం ఇచ్చాడు. ఈ నలుగురు ఎదురుకుండా ఉన్నారు. మహతో భయాత్, ఇంకింతకంటే భయంకరమైన భయం ఏముంటుంది? నువ్వేం చేయక్కర్లేదు, స్వల్పమప్యస్య ధర్మస్య, ధర్మాన్ని కొంచెంగా నువ్వు అర్థం చేసుకుని ఆచరణలో పెట్టే మృత్యువుని దాటేస్తావు. అంతకంటే పెద్ద భయమే ఉండదు కదా. మరి మృత్యువుని దాటగలిగేటటువంటి ఆ అద్భుతమైనటువంటి మంత్రాన్ని, ఇంకొక గాయత్రి మంత్రమే నేను అంటాడు భగవద్గీతలో, మరి దాన్ని మనం ఉపయోగించుకోలేని దుస్థితికి వచ్చి అసలు ఉపయోగించుకోవచ్చా ఉపయోగించుకోకూడదా అనే స్థితిలో పడ్డాం మనం. అది ఎంత బాధాకరమైనటువంటి విషయం చూడండి. పండితులు కావచ్చు వాళ్ళు, ఎవరైనా కావచ్చు, గాయత్రి మంత్రము అందరూ చేయకూడదు. ఏం చేస్తాం? ఆ మానసిక స్థితి వల్లే సర్వనాశనం అయిపోయింది. పండితులు పోయారు, వాళ్ళకున్నటువంటి గౌరవము పోయింది. కానీ అన్నిటికంటే పెద్ద బాధకరమైనటువంటి భారతదేశం నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఏమీ తెలియనటువంటి దిక్కుచోచిన వ్యక్తుల్లాగా కాస్త వర్షం కురవకపోతే ఏడుస్తూ కూర్చుంటున్నాం తప్ప గాయత్రి మంత్రాన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఉపయోగించుకోవచ్చు, నిన్ననే చెప్తున్నాను నేను. మూడు విషయాలు మీరు నేర్చుకుంటారు ఇక్కడ, గాయత్రియే, చింతామణి, కల్పవృక్షము, కామధేను. ఇదే ఎవరు ఋషి ఉపయోగించుకున్నా అదే, ఎవరు ఉపయోగించుకున్నా అదే. కత్తిని ఉపయోగించుకుంటారు, బ్లేడుని ఉపయోగించుకుంటారు, కొంతమంది జేబులో కొట్టడానికి ఉపయోగించుకుంటే, కొంతమంది బ్రెయిన్ సర్జరీ చేసి పారాలిటిక్ స్ట్రోక్ వచ్చిన వాడిని మళ్లీ నడిపించడానికి కావాల్సినటువంటి సర్జరీ కూడా ఆ బ్లేడ్తోనే చేస్తారు. బ్లేడ్ అదే, ఇతరులు జేబు కొట్టచ్చు, ఇతరులకి ప్రాణము పోయొచ్చు. మంత్రము అదే, ఋషులు ఉపయోగించుకున్నటువంటి మంత్రము అదే, రావణాసురుడు ఉపయోగించుకున్నటువంటి మంత్రము అదే. ఆ భగవంతుడు శక్తిని ఉపయోగించుకున్నాడు, రావణాసురుడు తపస్సు చేశాడు, మహాతపస్సు చేశాడు, ఋషుల్ని ఏడిపించాడు, సావగొట్టు చోటు మూసాడు, నభూతో నభవిష్యతి అనేటువంటి లెవెల్కి ఎదిగాడు, అంత తపస్సు చేసి రాక్షసుడు అనే బిరుదు సంపాదించుకున్నాడు. ఎందుకంటే జన్మత రావణాసురుడు రాక్షసుడు కాదు, మనవుడేగా బ్రహ్మకి. కానీ ఎంత అందంగా ఆయన ఎప్పుడూ తలుచుకుంటున్నాం మనం, ఆయన చచ్చి కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయినా అంత గొప్పవాడిని కూడా మనం రాక్షసుడు అని అనుకుంటున్నాం తప్ప తపస్వి అని అంటే. ఇతరులకి మేలు చేసేది, ఇతరులు మంచి చేస్తూ ఉంటే అడ్డు తగిలేది రాక్షసత్వము. ఇదొక్కటే గుర్తుంచుకోండి. రాక్షసత్వం అంటే నువ్వెవరినో చంపేయక్కర్లే, ఒక మంచి ధైర్యం ఉన్నవాడు ఏం చేసుకోవాలి? త్రాయతే మహతో భయాత్, శ్రీకృష్ణుడు చెప్పాడు మనకేమీ బాధపడక్కర్లేదు, మనం దీన్ని చేసుకుంటూ వెళ్ళిపోదాం, మంచి మార్గంలో వెళ్ళిపోదాం. కామధేనము కల్పవృక్షము చింతామణి దగ్గర కూర్చొని మీకు కష్టాలు వస్తాయని ఎలా అనుకుంటారు ఎవరో చెప్తే మీకు? ఇదే కాదు, నేను చాలా చోట్ల విన్నాను, మాస్టర్ మేము ఆ పూజ మొదలెట్టామండి, అప్పటి నుంచి మాకు కష్టాలు వచ్చాయండి అంటే కాచు కూర్చుందనమాట ఆ దేవత. నువ్వు పూజ ఎప్పుడు మొదలెడతావు? పూజ మొదలెట్టగానే ఏం చేయాలి? నీకు కష్టాలు ఇచ్చేయాలి. అలాంటి మూర్ఖం నుంచి బయటపడండి, ఇతరులు పడుతూ ఉంటే పడనివ్వకండి వాళ్ళని. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి, భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్తాడు. కళ్యాణము అనుకుని నువ్వు చేస్తే యద్భావం తద్భవతి, నీ భావన బట్టి ఉంటుంది తప్ప నువ్వు ఏం చేస్తున్నావో ముఖ్యం కాదు. నీకు ఒళ్ళు మండిపోయింది, ఎవరి మీదో కోపం వచ్చింది, ఒక 10 మందిని పొడి చేశావు, ఉరి శిక్ష పడుతుంది నీకు. యుద్ధంలో 10,000 మందిని నువ్వు చంపేస్తే నీకు పరమవీర చక్ర భారతరత్న అవార్డు వస్తుంది. అంచేత నువ్వు చేసే పని వల్ల ఫలితాలు ఉండవు. నువ్వు పూజ చేసినా తిట్టినా ఇంకొన్ని పొడి చేసినా నువ్వు ఏ క్రియ చేస్తున్నావో అన్నది నీకు ఫలితం ఇవ్వదు. ఏ భావనతో చేస్తున్నావో అది నీకు ఫలితం ఇస్తుంది అని ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్ని ఉదాహరణలు కావాలి నీకు? మీ భావం ముఖ్యం. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మనం, హార్ట్ ఆపరేషన్ చేయించుకుంటున్నాం మనం, కాలం కలిసి రాలేదు, చనిపోయాం. డాక్టర్లకు 1,00,000 రూపాయలు ఇచ్చాం, కాలం కలిసి రాలేదు, చనిపోయాం. అంటే డాక్టర్ని ఏం చేస్తున్నాం మనం? కురిసి చెప్పిస్తున్నావా? మరి వాడు కోసేశాడు కనుక చచ్చాడు అంటాం లేదు కదా. ఎందుకంటాం లేదు? వాడు కోతలు మనకి రక్షించటానికి కావాల్సినటువంటి జ్ఞానముతో పాటు వాడు చేస్తున్నాడు. వాడి ఉద్దేశము మనని చంపటం కాదు. వాడి ఉద్దేశం ఏంటి? అలాంటిది దేవతకి తెలియదా? మీ ఉద్దేశం ఏంటో, మీ ఆర్త ఏంటో, మీ భావం ఏంటో మరి మీరు అర్థం చేసుకోవాలి. అది మరి ఇది ఏది రైట్? నాకు తెలియదు ఏది రైట్. ఒకసారి ఇలాగే 84లోనో 85లోనో ఓ చోటకి వెళ్ళినప్పుడు ఒకళ్ళు వచ్చి అడిగాను నేను, మాస్టర్ మరి మీరోటి ఇదందరూ చేసుకోవచ్చు అంటారు, ఇంకోళ్ళేమో చేసుకోవద్దు అంటారు. చేసుకోవాలి అని ఉంటే నేను చెప్పింది విను, చేసుకోవాలని లేదు అంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి మానేశాను. అంటే చివరికి నీ గురువు అవడాయాడు నీ ఇష్ట ప్రకారం అయింది తప్ప గురువు చెప్పిన మాట నువ్వు ఎలాగో వింటుంది. నువ్వు ఏది నచ్చితే ఆ మాట ఆ గురువు చెప్పాడని వింటావు నువ్వు. అంచేత ముందు ఈ వేషాలు వేయటం మనం మానేద్దాం. డెమోక్రసీలో ఉన్నాం, స్వతంత్రం ఉంది, కానీ బుర్ర ఉపయోగించండి. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతి తాత గచ్చతి అని చెప్తున్నటువంటి శ్రీకృష్ణుడే. కథలు చాలా మంది చెప్పుకుంటాం, శబరి యొక్క కథ చదువుకుంటాం. కాళహస్తీశ్వర స్వామిలో నోటితో నీళ్లు తీసుకొచ్చి మాంసం నివేదన చేస్తే మంత్రాలు ఏది రాకుండా శివలింగం మీద కాలు పెట్టి, కానీ ఎందుకు కాలు పెట్టాడు? తన కన్ను తీసిచ్చేయడానికి కాలు పెట్టాడు. నీ ఆర్తి, నీ భావం, నీ భావం చూస్తాడు తప్ప భగవంతుడు నువ్వు ఎంత బాగా చేశావు, ఎంత నియమ ప్రకారం చేశావు అనేది ఎక్కడా లేదు. నియమ ప్రకారంగా చేసి తపస్సు చేసినటువంటి వాళ్ళందరూ రాక్షసులే. చాలా నియమ ప్రకారం చేశారు వాళ్ళు, చాలా ప్రకారం చేసుకున్నారు. భగవంతుడు ప్రత్యక్షయ్యాక ఏమడిగారు? నాకు ఇది కావాలి అని అడిగారు. ఋషులు ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి అని అడగలే. ఏదైనా ఋషి కావాలని అడిగాడని చూడండి, ఎప్పుడైనా అడిగితే నాకు ఇంకా భక్తి బాగా ప్రతిష్టం కావాలంటాడు. అయితే ఇంకా వాడిలో ఆర్తి ఉంటే ఇంత కఠోరమైనటువంటి పరీక్షలు దయచేసి ఇతరులకు పెట్టవద్దు అని అడిగాడే తప్ప నాకు మూడు లోకాలు వచ్చేయాలి, నేను మృత్యుని దాటేయాలి అని అడగలేదు. మృత్యుని దాటేయాలి అని అడిగిన ఏ రాక్షసుడు కోరిక కూడా తీరలేదు. అది ఒక్కటే మాత్రము భగవంతుని చేయలేడు, అది మనం చేసుకోవాలి. మృత్యురాహిత్యం అనేది మీరు తీసుకోవాలి. కానీ అన్ఫార్చునేట్లీ మృత్యురాహిత్యం అనేది జన్మరాహిత్యంగా మార్చేసుకున్నాం మనం. ఆ తప్పు జరిగింది. ఆ తప్పు ఎలా జరిగింది అన్నది రేపు సాయంత్రం క్లాసులో చూసుకుందాం. ఇవాళ నేను మీకు ఏం చెప్పానో అర్థం కదా, ఏం చెప్తానన్నా నేను, గాయత్రియే కామధేనువు కల్పవృక్షము చింతామణి అని చెప్పటానికి కావలసినటువంటి ఆధారం చెప్తున్నాను నేను. చింతామణి మీ చేతిలో పెట్టుకుని మీరు భయపడితే ఎట్ట, కల్పవృక్షాన్ని మీ చేతిలో పెట్టుకుని వాడేవాడో ఏదో అన్నాడని భయపడితే ఎట్ట, స్విచ్ మీ చేతిలో ఉంది వాడు బెదిరిస్తూ ఉంటే ఎట్ట, స్విచ్ మీ చేతిలో ఉంది. చిన్న కథ గుర్తొస్తూ ఉంటుంది నాకు, ఈ కథను కూడా గుర్తుంచుకోండి. మనం చెప్పుకునే ఈ ప్రతి కథ కూడా మనం ఉపయోగించుకోవటానికి అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దయచేసి మీరు ఇతరుల్ని బాగు చేయడానికి ప్రయత్నం చేయవద్దు. మరొకటి, మీరేం చేస్తున్నారు మాస్టారు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, కొందరు అలా అంటారు కొందరు ఇలా అంటారు, నాకు ఇది నచ్చింది ఈ కారణాల వల్ల, మీకు ఏది నచ్చిందో మీరు చేసుకోండి. మీకు ఏది నచ్చితే వినిపిస్తుందా మీకు? వినిపిస్తే చాలు, కరెంట్ ఉంటే వినిపిస్తుంది కదా. అంచేత ఇదొక్కటి గుర్తుంచుకోండి, ఆత్మజ్ఞానము. మన నిర్ణయాలు మనం చాలా ముఖ్యం. ఇప్పుడు కూడా ఇతరుల నిర్ణయం ముఖ్యం కాదు. ఇంచేత ఇంత చెప్పినటువంటి శ్రీకృష్ణుడు కూడా తనకి చాలా దగ్గరవాడు, తన చెల్లెలనే ఇచ్చాడు కదా. సరే పాండవ పక్షపాతి అని పేరు తప్పు, అసలు అర్జున పక్షపాతి అనాలి. అర్జునుడు వల్లే పాండవ పక్షపాతి అయ్యాడు శ్రీకృష్ణుడు. అంతవాణ్ణి కూడా యుద్ధం గురించి జరుగుతున్నప్పుడు చివరికి ఏమంటాడు, నువ్వు నాకు చాలా ఇష్టమైనటువంటి వాడివి కనుక, నాకు స్నేహితుడు కనుక, నీకు ఇది మంచిది అని నేను చెప్పాను, కానీ యథేచ్ఛసి తథాతురు, నీకు ఏది ఇష్టమైతే అది చేయి. అంచేత ఇక్కడ బలవంతం లేదు. మీరు ఇది ఇదంతా ఏంటి డిస్కషన్, మనలో ఉన్నటువంటి నా దగ్గరకు వచ్చి చాలా మంది అడిగేటటువంటి అనేక అనుమానాలు, అందరికీ అలాంటి అనుమానాలే వస్తాయి కనుక ఆ అనుమానాలకి నేను జవాబు భగవద్గీత ఆధారంగా చెప్తున్నాను. మనకి భారతదేశంలో ఉన్నటువంటిది ఏంటి అంటే ప్రమాణం ఉండాలి తప్ప నేను చెప్తున్నాను అంటే కుదరదు. ఇంత శ్రీకృష్ణుడి కంటే పెద్ద ప్రమాణాన్ని ఎక్కడి నుంచి తేగలం మనం? స్త్రీయో వైశ్య సదా శూద్రా, వీళ్ళందరూ కూడా నన్ను పూజ చేయవచ్చు. కానీ ఇది ఇలాగే పూజ చేయాలి, అది అలాగే పూజ చేయాలి, ఆ నియమం కూడా లేదు. మీకు ఎలా పూజ చేయాలనిపిస్తే అలా చేసుకోండి. రకరకాలైనటువంటి పూజలు ఉన్నాయి, కానీ చేసేదేదో ఆర్తితో చేసుకోండి, భావంతో చేసుకోండి, కళ్ళమ్మట నీళ్లతో చేసుకోండి. ఇంత అద్భుతమైనటువంటి మాతని, ఆ గాయత్రి శక్తిని నేను పొందుతున్నానే, అమ్మకి మనం ఏం ఇవ్వగలం, నువ్వేం చేయగలవు అమ్మకి? ఇంకోటి కూడా, ముద్దుగా మాట్లాడేటటువంటి మాటలు రానటువంటి వాళ్ళ మాటలు తల్లిదండ్రులకి చాలా బాగుంటాయి. మనం ఇప్పుడే ప్రపంచంలో ఆధ్యాత్మిక జాతులు అడుగు పెడుతున్నాం, మనకు వయసు ఎంతైనా అయిండొచ్చు కాక, కానీ ఆ అమ్మ దగ్గర మనం ఇంకా మాటలు రానేటువంటి పసివాళ్ళమే. ఖచ్చితంగా ఆమెని అమ్మాని నువ్వు పిలిచినప్పుడు అమ్మలాగా ప్రవర్తించాలి తప్ప రాక్షసులాగా ప్రవర్తిస్తే ఆమెను అమ్మ అని అంటావు ఎందుకు? ఇంకా దానివల్ల కష్టాలు ఏం రావు. కష్టాలు ఎందుకు వస్తాయంటే నీ వల్ల వస్తాయి. నాయనా దానమ్మట వెళ్లకు, వెళ్తాను, దెబ్బ తగిలింది ఇంకా అమ్మేం చేస్తుంది, అందువల్ల వస్తాయి. ఎప్పుడూ గుర్తుంచుకోండి, భగవంతుడే బెడిసి కొడితే అసలు అర్థం లేదు. అసలు ఆ భావం ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు. ఎప్పుడో వచ్చేసింది, ఎక్కడో దూరిపోయింది కలియుగంలో. బెడిసి కొట్టడాలే ఉండవు. మరేమవుతాయి, మరి మేము పూజ మొదలెట్టామండి, మరి మాకు కష్టాలు వచ్చాయి, అది కనిపిస్తూనే ఉంది కదా. మామూలుగా ఇల్లు ఉంది, ఏమీ లేదు, తుడుద్దాం అనుకున్నాం. మీరు ఏమవుతున్నప్పుడు ఎక్కడ లేని దుమ్ము మీద పట్టం మొదలెడుతుంది, పైన ఉన్నటువంటి రోజు ఇక్కడ ఉన్నటువంటి రోజు. నేను ఏంటో శుభ్రం చేద్దాం అనుకుంటే అంత అసహ్యం అయిపోయింది ఏంటండి అని అంటున్నారా మీరు? ఇంకేత మీరు శుభ్రం చేయాలనుకోవటం వల్లే ఆ చెత్త అంతా పడింది. శుభ్రం చేయకపోతే ఇంకా చెత్త ఎంత చేరుతుందో. అంతేత అది గుర్తుంచుకోండి. ఆధ్యాత్మ జగత్తులో భగవంతుడి మార్గంలో వెళ్తున్నప్పుడు మీకు కష్టాలు వస్తే ఖచ్చితంగా ఆ కష్టాలు తమ అంతిమ నమస్కారం చేసుకుని వెళ్ళిపోతాయి, మరి ఆ కష్టాలు మీకు రావు, ఆ ధైర్యం ఉండాలి మీకు. ఇంకోటి ఏంటంటే ప్రహ్లాదుడి యొక్క కథలో ఆ కష్టాలు ఒకవేళ ఖచ్చితంగా మీ మీద వచ్చేటట్టు ఉంటే ఆ బాధ మీకు తెలియకుండా ఉండేటటువంటి శక్తి కూడా ఇస్తాడు. 5 ఏళ్ల కుర్రాడికి ఇచ్చాడు. హిరణ్యకశిపుడి యొక్క ప్రతాపాన్ని ఋషులు కూడా ఎదుర్కోలేనటువంటి ప్రతాపాన్ని కేవలము ఆ ప్రేమ ఉంచుకున్నాడు కనుక ఆ కష్టాలను భరించేటటువంటి శక్తి ఇచ్చాడు. చివరికి ఆ కష్టాలన్నీ ఏమైపోయాయి? ఇది అర్థం చేసుకోండి. కొన్ని అనుమానాలు ఉంటాయి, ఇంకా ఈ దాన్ని బట్టి మీరు మిగతా అనుమానాలన్నింటినీ కూడా మీరు తీర్చేసుకోవచ్చు. ఏమీ గాభరా పడకుండా మొదలెట్టేయండి. మొదలెడితే కదా రుచి తెలిసేది. కానీ చివరికి ఇంత చెప్పినా నేను ఒకటే చెప్తాను, వాదించవద్దు. మీ నమ్మకాలు మీవి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఇంతటి వాదన కాదు ఇక్కడ కావాల్సింది. మనం ఆచరణ చేయబోతున్నాం కనుక మనం ఇలా ఆచరణ చేయటానికి ఇలా ఆలోచించుకుంటే బాగుంటుంది అనుకుంటాం, చేసుకుందాం. ఇంకా వాదనలోకి దిగామనుకోండి, రెండు వైపులా వాదించవచ్చు. ఈ వాదనలు ఎప్పటికీ తగో. ఒక చిన్న కథ నేను విన్నాను. నేను ఒకసారి ఈ చిన్న పల్లెటూళ్ళలో ఒక ఆస్తికుడు ఉండేవట, ఒక నాస్తికుడు ఉండేవట. ఆస్తికుడంతా ఏం చెప్పేవాడు, పల్లెటూరులో మీరు పూజలు చేసుకోండి, అది చేసుకోండి, చాలా బాగుంటుంది అని చెప్పేవట. నాస్తికుడు ఏం చెప్పేవాడు, పూజలు చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పేవట. విసిగిపోయారు గ్రామంలో ప్రజలు. వీడు చెప్పింది బాగానే ఉంటుంది, వాడు చెప్పింది బాగానే ఉంటుంది. ఇంతకీ మేము ఏం చేయాలి? నాస్తికుడు చెప్పింది వినాలా, ఆస్తికుడు చెప్పింది వినాలా అని వాళ్ళు ఏమన్నారంటే, ఒక పూర్ణిమ నాడు బాబు మీరిద్దరూ మాట్లాడుకోండి, మీరిద్దరూ మాట్లాడుకోండి, మా జోలికి ఎందుకు వస్తారు మీరు? మీరిద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళ మాటలు వింటాము. సరే, ఓ పూర్ణిమ నాడు ప్రజలందరూ కలిశారట, మొదలెట్టారు చర్చ. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. డిస్కషన్ వాళ్ళిద్దరేగా చేసుకోవాలి. అంచేత బాబు మీరు మాట్లాడుకోండి, మీరు నిర్ణయం చేసుకోండి, మేము వెళ్ళిపోతున్నాం అన్నారట. సరే, రాత్రల్లా డిస్కషన్ చేసుకున్నారట. అమ్మయ్య అని అందరూ నిద్రలేచాట ఆ రోజు. ఇంకా మనకి గొడవ ఉండదు, మనం భయపెట్టేవాడు ఉండడు, పర్వాలేదు అనేవాడు ఉండడు, ఎవడో ఒకడే ఉంటాడు, వాడు చెప్పింది మనం చేద్దామని. కథ ఎలా ముగిస్తాడు అంటే, గ్రామవాసులకి ఆస్తిక నాస్తిక బెడద తప్పలేదు. ఏం జరిగిందిట, ఈ వాదన విని ఆస్తికుడు నాస్తికుడు అయిపోయాడు. నాస్తికుడు ప్రజలకి, ప్రపంచానికి మాత్రం ఈ బెడద ఉండనే ఉంటుంది. ఇక్కడ నీ యొక్క అంతరాత్మ, ఇక్కడ లాజిక్ కాదు. లాజిక్ ఎన్ని విధాలైనా తిప్పేయొచ్చు, పరమ అసహ్యంగా కూడా తిప్పేయొచ్చు. గాడ్ ఈజ్ లవ్, భగవంతుడే ప్రేమ, ఇది ఒక లైన్. లవ్ ఈజ్ బ్లైండ్, ప్రేమ గుడ్డిది, అందువల్ల భగవంతుడు గుడ్డివాడు. కరెక్ట్గా లాజిక్ మీ ఇష్టం. మేము అలాంటి లాజిక్ ను ఒప్పుకుంటామంటే అది కూడా మీ ఇష్టమే. యథేచ్ఛసి తథాకురు. ఇక్కడ నేను బలవంతం చేసి మిమ్మల్ని నమ్మించడానికి నేను ప్రయత్నం చేయటం లేదు. మీరు అర్థం చేసుకోండి, నమ్మకం వేరు, అర్థం వేరు. అర్థమవుతే ఎవడేం చెప్పినా ఇంకా వినం మనం. అంచేత అక్కడ లాజిక్ కాదు, ఇలా అవుతే ఇలా అవుతే. అంచేత భగవతత్వం అనేది అవాంగ్ మానస గోచరం, మనస్సు ద్వారా మాటల ద్వారా అర్థం చేసుకునేది కాదు. మహాత్ములు అయినటువంటి అద్భుతమైనటువంటి మహాత్ములు దర్శించి చెప్పింది, చూసి చెప్పింది, చూసి చెప్పిన దాన్ని కోర్టులో కూడా సాక్ష్యం ఒప్పుకుంటారు. అంతే కదా, కోర్టులో కూడా కళ్ళారా నేను చూశాను అని ఒక సాక్షి చెప్తే ఆ సంఘటన జరిగిపోయినట్టు ఒప్పేసుకుంటారు వాళ్ళు. దాన్ని ఏం సాక్ష్యం అంటారు? ఐ విట్నెస్. అంచేత దర్శించి చెప్పింది ఇవంతా కూడా ఋషులు. బాబు మీరందరూ దీనికి అర్హులే. అందులో ముఖ్యంగా భారతదేశంలో పుట్టినటువంటి మనం ఖచ్చితంగా ఋషుల సంతతే. ఎందుకు ఋషుల సంతతి? మనకందరికీ గోత్రాలున్నాయి. గోత్రాలున్నాయంటే అర్థం ఏంటి? మన జీన్స్ లో ఖచ్చితంగా ఋషుల యొక్క బీజాలున్నాయి. ఇంకా ఋషుల సంతతికి అధికారం లేకపోతే, కొడుకుకే తండ్రి ఆస్తి మీద అధికారం లేకపోతే ఇంకెవడికి అధికారం ఉంటుంది? మీరు ముక్కు పిండి మరీ వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఎలా సంపాదించుకోవాలో అన్నదే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు గాయత్రి మంత్రము చాలా గొప్పది. గాయత్రి మంత్రాన్ని ఋషులందరూ కూడా ఉపాసన చేశారు. ఈ గాయత్రి మంత్రాన్ని చేసినటువంటి వాడు వాడు చేతిలో ఈ మూడు ఉన్నట్టే, భౌతిక జగత్తులో చింతామణి, భావనాత్మక జగత్తులో కల్పవృక్షము, మానసిక తలంలో కామధేనువు, ఈ మూడు వాడికి అందుబాటులో ఉన్నట్టే. కానీ ఇది అందుబాటులో ఉండాలి, నేను మొదలెట్టగానే వస్తుందా? మొదలెట్టగానే చిన్న చిన్న లాభాలు వస్తాయి తప్ప పెద్ద పెద్ద లాభాలు రావు. ఇంజనీర్ అవ్వాలంటే నేను చెప్పాను కదా, డాక్టర్ అవ్వాలంటే నేను చెప్పాను కదా, 20 ఏళ్ల పాటు మీ పిల్లవాడిని 10 గంటలకు కాలేజీకి పంపించేయాలి, 4 గంటలకు ఇంటి నుంచి వస్తాడు, వచ్చాక మళ్ళా చదువుకోరా బాబు అంటాం, మళ్ళా పొద్దున్నే నిద్రలోకి చదివిస్తాం. వాడి బట్టల గురించి కానీ, వాడి తిండి గురించి కానీ, స్కూల్కి ఫీజు ఎలా కట్టాలో కానీ వాడు ఆలోచించడు, అంతా మనమే చూసుకుంటాం కదా. కానీ ఎప్పుడు చూసుకుంటాం మనం? వాడు చదువుకుంటూ ఉంటే. వాడు చదువు మానేసి అల్లరి చిల్లరగా చదువుతూ ఉంటే ఏం చేస్తాం మనం? తిడతాం, కోంపడతాం, నువ్వు డబ్బు వేస్ట్ చేస్తున్నావు అంటాం. ఇంకా వాడు తప్పుదారిన పడిపోతే డబ్బు వాడి చేతికి ఇవ్వము. అలాగే ఆధ్యాత్మిక దేవతలో జీవిస్తున్నటువంటి మనము ఈ మార్గంలో ఎంత కష్టపడుతున్నాం మనం? ఏమి కష్టపడతలే, అది చాలా అవసరం. మీరు కనీసము రోజుకు 1-2 గంటల పాటు మీరు ఈ మార్గంలో నడుస్తూ ఉంటే 5-6 నెలలలో మీకే దాని లాభాలు తెలుస్తాయి. ఇంకా లాభాలు తెలిచాక మీకెవరు చెప్పక్కర్లే, ఇంకా మీరు వెంటబడతారు. పైథాగరస్ అని ఒక అద్భుతమైనటువంటి ఋషే గ్రీక్ దేశంలో పుట్టాడు. అతనికి గణిత శాస్త్రము చాలా అద్భుతమైనటువంటి విషయం, అతనికి నచ్చుకుందది. కానీ గణితాన్ని అతను లెక్కలుగా ఉపయోగించుకోలేదు, భగవన్ మార్గంగా ఉపయోగించుకున్నాడు. పైథాగరస్ తీరం అని తీరం ఉంది, దానికి ఆధ్యాత్మికతకి, ఆసనాలకి, ప్రాణాయామాలకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ పైథాగరస్ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాడు, నేను మీకు నేర్పుతాను ఇదంతా అని. ఎవడొస్తాడు లెక్కలు నేర్చుకోవటానికి? ఎవడు రాలే. తర్వాత ఏమన్నాడు, ఒకసారి ఎక్కడి నుంచో వచ్చిన కుర్రాడు ఈయన పెట్టి మూసుకుంటూ వచ్చాడు. ఆ కుర్రాడిని చూసి తనకు ముచ్చట వేసింది. నాయన నువ్వు రోజుకు ఎంత సంపాదించుకుంటావు అన్నాడు. ఉందండి, 2 రూపాయలు 3 రూపాయలు సంపాదించుకుంటాను, సరిపోతుందా? తింటానే సరిపోతుందండి, అంతకంటే నేనేం చేయగలను? ఓ పని చేయ, 2 రూపాయలు 3 రూపాయలు నేను నీకు ఇస్తాను, ఓ సంవత్సరం పాటు నువ్వు నేను చెప్పింది విను బలవంతంగా, అంటే ఈయన డబ్బిచ్చి నేర్పటం అనమాట. ఇప్పుడు చాలా కాలేజెస్ లో కూడా కొన్ని సబ్జెక్ట్స్ కరెక్ట్ సంఖ్యలో స్టూడెంట్స్ జారకపోవటం వల్ల ఏం చేస్తున్నారు అంటే ఆ సబ్జెక్ట్స్ తీసేస్తున్నారు. తీసేస్తే ఆ లెక్చరర్కి ఉద్యోగం ఉండదు. ఇంకేత ఆ లెక్చరర్ ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ పైథాగరస్ చేస్తుందే చేస్తున్నాడు. వాళ్ళని వీళ్ళని బతిమాలుకుని, బాబు మీ పిల్లవాడిని మా సబ్జెక్టులో చేర్పించు అంచేత పైథాగరస్ వాళ్ళ గురువు అనమాట. ఇప్పుడు ఈ పని చేస్తున్నటువంటి వాళ్ళకి ఏం చేస్తే, సరే నేర్చుకుంటానండి, నాకు తిండి పెడతానంటే ఏముంది, నేర్చుకుంటానన్నాడు. ఓ 6 నెలల పాటు నేర్పాడు. ఏమయ్యా నేను ఇంక నీకు డబ్బివ్వను, నేను మానేస్తున్నాను, డబ్బివ్వను అన్నాను. ఇంకా డబ్బు ఎందుకండి, మీరు చెప్పండి, నేను నేర్చుకుంటాను, నా డబ్బు అక్కర్లేదు అన్నాడు. రుచి, మీరు కాస్త ఈ మార్గంలో రుచి కలిగేంత వరకే మీరు ప్రయత్నం చేయటం, రుచి కలిగిన తర్వాత మీరు ప్రయత్నం చేయక్కర్లేదు, అలవాటు పడ్డ తర్వాత మీకు ప్రయత్నం చేయక్కర్లేదు. అంటే ఒక 5-6 నెలలు మాత్రము కొంచెము మనస్సును లొంగదీసుకుని ఓపిక తెచ్చుకుని మీరు కనుక చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి లాభాలు రావటం మొదలెడతాయి. సంవత్సరాలు అక్కర్లే, 5-6 నెలలు చాలు. 5-6 నెలలు నేను ఎందుకు చెప్పాను అంటే, 2 రోజులని చెప్పి 3వ రోజు ఇస్తే ఆలస్యం చేశామంటాం కదా. అంటే 5-6 నెలలు నేను ఎందుకు చెప్పాను, టాప్ లిమిట్ అనమాట. ఆ లోపల ఖచ్చితంగా మీకు కొన్ని అనుభూతులైనా వచ్చేస్తాయి. ఒకసారి అనుభూతులు వచ్చాక ఇంకా ఎవడు ఏమి చెప్పినా మనం వినము. ఆ ధైర్యం ఉంచుకుని, దాని మీద ఉంచుకుని ఒక 5 నిమిషాలు మంత్రజపం చేసిన తర్వాత, ఇంకేంటే ఏది చేసినా మీరు మంత్రజపం చేయటమే ముఖ్యం. మిగతా అంతా కూడా మిమ్మల్ని మంత్రజపం వైపు తీసుకురావడానికి కావాల్సినటువంటి ప్రయత్నమే. కనుక కళ్ళు మూసుకోండి. అర్థం చేసుకోండి, భగవద్గీత 6వ అధ్యాయంలో ఓ శ్లోకం ఉంది, సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చామవలోకయన్. సమం కాయ శిరో గ్రీవం, శిరస్సు గ్రీవ ఇది స్ట్రైట్ గా ఉండాలి. భౌతిక జగత్తులో ఇది స్ట్రైట్ గా మీరు పెట్టగలిగితే శిరస్సుని మెడను ముందెన్ని పెట్టి ఏం చేయాలి? ధారయం అచలం స్థిర, ధారణ చేసి కదలకుండా కూర్చోండి. తర్వాత ఏం చేయాలన్నాడు? సంప్రేక్షే నాసికా గ్రంథం, నీ ముక్కుని చూసుకుంటూ ఉండు. దిశశ్చ నవలోకయం, ఇంకా ఎక్కడా చూడకు, ఇంకా నీ దృష్టి కేవలం ముక్కు మీద, ఇది కదలకుండా ఉండాలి. ఉంటే ఏమవుతుంది అన్నాడు శ్రీకృష్ణుడు. చెప్తున్నాడు నువ్వు ఇలా కూర్చుని చూడు ఏమవుతుందో, ఏమవుతుందని చెప్తున్నాడు అర్జునుడికి చెప్తున్నాడు ఈ మాట. అది ఎప్పుడు మీరు గుర్తుంచుకోండి. ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తట. నీకు ఓహో అర్జున ఇంతకంటే గొప్పదైన లాభం నేను జీవితంలో ఎప్పుడు పొందలేదే అనిపిస్తుంది అర్జునుడికి అనిపిస్తుందిట. శివుడితో యుద్ధము చేసి పాశుపతాస్త్రం సంపాదించినటువంటి వ్యక్తికి, ఇంద్రుడు అర్ధసింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తికి, ఊర్వశి లాంటి అప్సరసను అమ్మా అనగలిగినటువంటి వ్యక్తికి, అంటే ఎందుకు చెప్తున్నాను, తన ప్రతాపంతోనే తను చాలా సంపాదించుకోగలడు. అతనికి చెప్తున్నాడు అర్జున నువ్వేదో చాలా గొప్పని నేను చేశాను అనుకుంటున్నావు, కానీ నువ్వు ఇలా కూర్చోగలిగితే సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర, కూర్చోగలిగితే ఏమవుతుంది అంటే ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం గత. అంతకంటే గొప్పదైన లాభం నేను ఎప్పుడు పొందలేదు, భగవత్ సాక్షాత్కారం కంటే గొప్ప లాభం ఏం లేదు కదా. రాక్షసులు వీళ్ళు కూడా తపస్సు ఎలా చేశారు? కదలకుండా కూర్చుని, అది మనకు తెలుసు కదా. అంటే కదలకుండా కూర్చుంటే అసంభవమైనటువంటి దేవతా సాక్షాత్కారమే లభిస్తుంది. అంటే మీ అమ్మాయికి పెళ్లి ఎందుకు అవదు, మీ అబ్బాయికి ఉద్యోగం ఎందుకు రాదు, మీ బాధలు ఎందుకు పోవు, మనం కూర్చోం ఇక్కడ కూర్చున్నా ఇలా నడువు నొప్పెడుతోంది సార్, నడువు ఎందుకు నొప్పెడుతోంది, నువ్వు తిన్నగా కూర్చోటం లేదు కనుక. ఇంత కొన్ని విచిత్రమైనటువంటి సైంటిఫిక్ రీసెర్చ్లు జరుగుతున్నాయి. ఆ రీసెర్చ్ లో తేలింది ఏంటి అంటే ఈ మూడు రోగాలు క్యాన్సర్, హార్ట్ ట్రబుల్, డయాబెటీస్ సమానంగా కూర్చోకపోవటం వల్ల వస్తున్నాయి. అంతే తప్ప ఫలానా రోగాల వల్ల కానీ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వల్ల కానీ కాదు. స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అన్నా కూడా సమానంగా కూర్చోలేకపోవటమే అని మీకు తెలుసు కదా. ఎక్కువ కాలం వాడు ఆఫీస్లో కూర్చుంటాడు, ఆ కూర్చునే విధంగా నిటారుగా స్ట్రైట్ గా కూర్చుంటే అసలు వాడికి ఏ రోగము రాదు. రోగము రాకపోవటమే కాదు, ఇంకా వాడికి కావాల్సినన్నీ కూడా వాడి దగ్గరికి వస్తాయి. సమస్య ఏంటి అంటే హాలీవుడ్ యాక్టర్స్కి ఈ విషయము అలెగ్జాండర్ టెక్నిక్ అనేటటువంటి పేరుతో గంటకి $500 ఇచ్చి నేర్పుతున్నారు. $500 దీనికి వాళ్ళు పేరు పెట్టింది ఏంటి అంటే అలెగ్జాండర్ టెక్నిక్. ఇది 5000 సంవత్సరాల కిందట ఒక లైన్లో చెప్పి పడేశారు మన మహాత్ములు. మనం అది చెయ్యము చెయ్యము, చదవటం కాదు, మీకు అర్థమైపోయింది కదా, ఇంకా తిన్నగా కూర్చోటానికి ప్రయత్నం చేయండి. పారాలిటిక్ స్ట్రోకులు దాంతో నయమవుతాయి, బీపీలు డయాబెటీస్లు అవి రావు. మీ కుటుంబంలో ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్య తీరిపోతుంది. కానీ మీరు ప్రాక్టీస్ చేయాలి, రోజుకి ఒక గంట సేపు ఇలా కూర్చోవాలి. ఋషులు ఏం చెప్పారు, ఇలా కూర్చోవటం పని పాట లేకుండా కష్టం కనుక కూర్చొని మంత్రజపం చేసుకుని ఆయన, కూర్చొని స్తోత్రం చదువుకొని ఆయన, ఏదైనా చేసుకుని మనస్సు స్తోత్రం మీద ఉంటుంది. శరీరము ఇప్పుడు స్తోత్రం చేస్తుంటే శరీరం కదలిపోతూ ఉంటుంది. మరి ఇది అర్థం చేసుకోండి, దీన్నే మనము ఆసనము అంటాం. ఆసనాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏ ఆసనం వేస్తే ఏ విధమైనటువంటి కోరిక తీరుతుంది, ఇది పెద్ద శాస్త్రము, అద్భుతమైనటువంటి శాస్త్రము. ధ్రువుడు ఏ ఆసనం వేశాడో మీకు ఎవరికైనా తెలుసా? చదువుంటారు కనీసం. ఏకపాద తాడాసనము, ఇంకా కావాలంటే ఏకపాద పర్వతాసనము అంటే ఇంకా కరెక్ట్ ఏమో అనిపిస్తుంది నాకు. ఒక కాలు మీద నుంచుని ఇంకో కాలు మడత పెట్టాడు. కొంచెం జామెట్రీ తెలుసుకున్న వాళ్ళకి పైథాగరస్ తీరం అక్కడ కనిపించవచ్చు. అర్థం చేసుకుంటే స్థిరంగా నుంచున్నాడు, నుంచున్నాక చేతులు రెండు పైకెత్తాడు. చేతులు రెండు పైకెత్తి చేసేది తాడాసనం అంటాం కదా. పర్వతాసనం అనేది ఏంటి? చేతులు ఇలా పెట్టి కూర్చునేది. కూర్చొని పెట్టలేదు. ఇది లక్షణం ఏంటి అంటే అచలం, కదలదు. అంచేత ఎప్పుడైనా పరిస్థితులు మీకు ఎదురు తిరిగి ఈ పరిస్థితులను మేము దాటలేము అనిపించినప్పుడు ఇలా కూర్చొని చూడండి, మీకు శక్తి వస్తుందో లేదో చేసి చూడండి. ఇప్పుడు నేను చెప్పాను, ఋషులు చెప్పారు, నమ్మొద్దు మీరు, మీరు చేసి చూడండి. మరి నేను ఇలా పెట్టేశానండి, ఏం అవ్వలేదంటే మరి వేషాలు వేస్తే అట్ట చేసేది పద్ధతి ప్రకారం చేయాలి, కరెక్ట్ గా చేయాలి. ఇంచేత ఆసనాల గురించి ఇది ఆత్మ సంయమన యోగంలో వస్తుంది, ధ్యాన యోగంలో వస్తుంది, భగవద్గీతలో ధ్యానంలోకి ఎలా ప్రవేశించాలి అనే దాంట్లో. ఈ ఆసనాలు నేర్చుకోండి, మీరు మంచిదని తెలిసి మేము నేర్చుకోలేదండి. మీ అంత త్యాగమూర్తులు ఎవరు ఉండరు, త్యాగమూర్తులకు మేమేం చెప్పలేము. కోరికలు ఉన్న వాళ్ళకి ఏదైనా చెప్పగలం, కానీ త్యాగశీలులకు మేమేం చెప్తాం. అంచేత దాంట్లో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకుని 4-10 రకాలైనటువంటి ఆలోచన విధానాలు మన ఋషులు కనిపెట్టారు. దాన్ని 10 అవతారాలు ఉన్నాం. ఒక్కొక్క ఆలోచన విధానానికి ఒక్కొక్క స్థాయి మనకి కనిపిస్తూ ఉంటుంది. 10 ఆలోచన విధానాలకి 10 రకాలైనటువంటి మానసిక స్థితులు ఉన్నాయి. ఆ 10 రకాలైనటువంటి మానసిక స్థితులకి 10 రకాలైనటువంటి ఆసనాలు ఉన్నాయి. పడుకుని తీసేవి నాకు కొంతమంది చెప్పామా చెప్తే సరే, ఆ ఆసనాలు అందరూ నేర్చుకోండి. మేము చేయొచ్చా చేయకూడదా? ఇంతసేపు నేను చెప్పింది ఏంటి, నీకు చెయ్యాలనుంటే ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. నీకు చెయ్యాలని లేకపోతే ఫలానా వాడు వద్దన్నాడు, నువ్వు మానేయొచ్చు. కానీ దయచేసి నేను చెప్పేది ఏంటి అంటే, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి, ఫలానా వాడు వద్దన్నాడు అని నువ్వు మానలేదు, నీకు ఇష్టం లేదు కనుక మానేసు. సిగరెట్ తాగొద్దు అని ఇంతమంది ఆలోచించి కొంప ముంచుకుంటూ ఉంటే తాగుతూనే ఉన్నారు, అమ్ముతూనే ఉన్నారు. నాకు తెలియదు ఎంతో కొన్ని కోట్ల డాలర్స్ ఫైన్ లో కట్టారు వాళ్ళు, సిగరెట్ కంపెనీ వాళ్ళు ఫైన్ కట్టారు. ఎందుకు ఫైన్ కట్టాల్సి వచ్చిందిట? ఒక ప్యాకేజ్ సిరీస్ లో సిగరెట్ తాగటము హానికరము అనేది ప్రింట్ అవ్వలేట, అది పట్టుకున్నారు. సరే, కోట్లాది కోట్ల డాలర్లు సిగరెట్ తాగటము హానికరము అనేది ప్రింట్ కాకపోతే వాడు కట్టాడు అంటే మనం ఎంత మూర్ఖులమో ఆలోచించుకోండి. మన మీద ఆధారపడే కదా వాడు కడుతున్నాడు. మరి అది వద్దు అంటే మీరు మానటం లేదు, కానీ ఒక మంచిది వద్దు అంటే మానేస్తున్నారు. అంటే అర్థం ఏంటి, మీకు చేయాలని లేదు. మరి చేయాలని లేని వాడికి ప్రపంచంలో ఏ దేవుడు ఎవడు కూడా ఏమీ చేయలేడు. అంచేత ఈ మేధ అనేటటువంటి మాట నేను అందుకు వాడుతున్నాను. ఆ తెలివి తెచ్చుకోండి, ఇది మనం తప్పు చేస్తున్నాము. ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానము చెప్పబడుతున్నప్పుడు మనం నేర్చుకోకపోవటం తప్పు. నేర్చుకోము, ఎవడు ఏమీ చేయలేడు, కానీ అందులో ఉన్న గొప్పతనం కనుక మనం అర్థం చేసుకుంటే, అసలు యోగ విద్య ఆధారం అంతా కూడా ఆసనాల మీద ఆధారపడి చెప్తాడు. యమ నియమాలు అనే మానసిక స్థితి నేను ఏ విధంగా చెప్తాను, నేను మీకు తక్షణం చేయండి, ఇతరులకు బాధ పెట్టేది చేయొద్దు, టైం టేబుల్ ప్రకారం చేసుకోండి, ఇతరులకు ఉపయోగపడేది ఎక్కువ చేయండి. ఇవి యమ నియమాలలో మనం ఈనాడు చేసుకోగలిగేవి. ఇది కాకుండా ఏం చెప్తున్నాను నేను ఇప్పుడు, ఆసనాలు ఆసనాలు వేసుకోకుండా మీరు యోగ స్థితి పొందుతారని మాత్రం అనుకోకండి. ప్రతి మహాత్ముడు కూడా ఏదో ఒక యోగ ఆసనంలోనే తన స్థితిని పొందాడు. వాటిని కాపీ కొట్టకల్లే మనం, మనకు కావాల్సిన ఆసనం తర్వాత రావచ్చు, కానీ ప్రస్తుతం ABCD నేర్చుకున్నట్టు ఈ 10 ఆసనాలు మీరు ఖచ్చితంగా వేసుకోండి. ఈ 10 ఆసనాల వల్ల లాభాలు ఏంటి అంటే, డయాబెటీస్, బీపీ, క్యాన్సర్ ఇలాంటి దుస్సాధ్యమైనటువంటి రోగాలు ఎవరికైనా ఉంటే పోతాయి. లేవు రావు, లేవు కదా మీకు ఎందుకు వేయాలి అనకండి, ఖచ్చితంగా వస్తాయి. నాకెందుకో చాలా చాలా అనిపిస్తుంది, ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత నీ డయాబెటీస్ ఎలా ఉంది, నీ బీపీ ఎలా ఉంది, ఇంకా నీకు క్యాన్సర్ రాలేదు కదా, నాకు క్యాన్సర్ వచ్చేసింది, ఈ విధంగా నేను నీకు సీనియర్ నేను ఉత్తరాలు రాసుకుంటాను, లేకపోతే ఈమెయిల్ పంపించుకుంటాను. ఇంకా అలాంటి పరిస్థితి వచ్చింది. ఎంచేతంటే మీరు కనుక మనము కనుక నిద్ర లేచి ఇప్పుడైనా ఈ మార్గంలో మనము పడి మన జీవితాలలో మేము ఆనందంగా ఉన్నాము, మాకు ఈ రోగాలు లేవు, మాకు ఈ బాధలు లేవు, మేము అనుకునేటటువంటి బాధలు కానీ కష్టాలు కానీ ఈ విధంగా తీరిపోతున్నాయి అని మీరు ఇతరులకి చూపించలేకపోతే ఖచ్చితంగా ఆధ్యాత్మికత అనేది నాశనం అయిపోతుంది. కష్టపడాలి మీరు, మీ మీద రెండు బాధ్యతలు ఉన్నాయి. ఒకటి మీరు లైన్లో పడటం, మీరు లైన్లో పట్టడం ఎందుకు కష్టం అంటే పక్క వాళ్ళు కాళ్ళు లాగుతూ ఉంటారు, కాలేజీకి వెళ్తాను క్లాస్కి వెళ్తాను అంటే ఒక స్టూడెంట్ వస్తాడు, క్లాస్కే వెళ్తావరా, చిరంజీవి పిక్చర్ రిలీజ్ అయింది వెళ్ళిపోదాం అంటారు. ఆసనాలు ఏమేమి వేసుకుంటాం, తోటి మాటలు మాట్లాడుకుందాం, ఇతరుల మీద చాడీలు చుట్టుకుందాం, టీవీలు చూసుకుందాం, మంచి ప్రోగ్రామ్ ఉంది ఏంటో కలిసిపోదాం రా. టీవీ సీగల్ పేరు చెప్పండి టగటగా. చాలా గొప్పవాళ్ళు టీవీ సీరియల్స్. ఆసనాల గురించి చెప్తున్నాను నేను. సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. పైన చదివినటువంటిది ఆసనానికి సంబంధించింది. ఏ ఆసనం వేసినా కూడా స్ట్రైట్ గా ఉండాలి. వెన్నుపూస, శిరస్సు, గ్రీవ ఏ కోణంలో తిరగాలో ఆ కోణంలో తిప్పుకోండి, స్థిరంగా ఉండాలి. మామూలుగా అయితే ఇలా కూర్చుంటే చాలు అంటున్నాడు శ్రీకృష్ణుడు. పెద్ద ఆసనాలు ఏం చెప్పలేదు, నువ్వు స్ట్రైట్ గా కూర్చోగలిగితే చాలు, నీ కోరికలు తీరిపోతాయి. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం దిత. నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే కృష్ణుడు చెప్పింది చాలా కరెక్ట్ అని. కూర్చుంటే చాలు అన్నాడు అంతే కదా. కాలేజీకి వెళ్ళి ఏం చేస్తున్నాం మనం, స్టూడెంట్ ఏం చేస్తాడు, కూర్చుంటే చాలు. గదిలో లెక్చరర్ పాఠం చెప్తున్నప్పుడు వాడు అటు ఇటు వెళ్ళిపోకుండా కూర్చుంటే చాలు, వాడికి సబ్జెక్ట్ వచ్చేస్తుంది కదా. ఆ కూర్చునేది ఏదో కరెక్ట్ గా కూర్చుంటే ఇంకా బాగా సబ్జెక్ట్ వస్తుంది. దీని తర్వాత సెంటెన్స్ సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చా నవలోకేన్ అనేది ప్రాణాయామానికి సంబంధించింది. అది సాయంత్రం క్లాస్ లో మనం చదువుకుందాం. కానీ దీనికి గాయత్రి మంత్రానికి సంబంధం ఏమిటి అది కూడా మనం సాయంత్రం చదువుకుందాం. ఇంకొక ఆసనాలు ప్రాణాయామము తప్పనిసరిగా చేసుకోండి. నువ్వు మానసిక స్థితిలో మార్పులు తెచ్చుకోండి. మనస్సు మారితే తప్ప బాహ్య ప్రపంచం మారదు. ఏమేమి మార్చుకోమని చెప్పాను తక్షణం చేయటం నేర్చుకోండి. చెడు చేయొద్దు సాధ్యమైనంత వరకు. టైం టేబుల్ ప్రకారం పనిచేయటం నేర్చుకోండి. ఇతరులకి ఇవ్వటం నేర్చుకోండి సాధ్యమైనంత వరకు. స్వస్తి. అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. స్ట్రైట్ గా కూర్చోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్.